మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీశైలనాథాయ నమః శివాయ. శివమయమైన సభా సదస్సుకి సవినీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీశైల మల్లికార్జును యొక్క మహిమని పురస్కరించుకుని చక్రపాణి రంగనాథుడు తన స్వీయానుభవంతో రచించినటువంటి నయనరగడ ఆధారంగా మనం స్వామి వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం ఈ నయనరగడలో రెండు భాగములు చెప్పుకోవడం జరిగింది. ఒకటి శివ పారమ్యం, రెండవది శ్రీశైల మహిమ. శ్రీశైలం సూక్ష్మ దృష్టికి ఏ విధంగా గోచరిస్తున్నది అనేది ఇందులో చెప్పారు. ఇది కంటి కంటి అని వస్తున్నటువంటిది కనుక నయనరగడన్న. అయితే ఇవాళ కంటిలో ఉన్న రెండు రకాల భావాలను చెప్పుకుని విషయంలోకి వెళదాం. కంటి అంటే చూశాను అనేది భౌతికంగా చెప్పే అర్థం. మన లోకంలో కూడా రుచి చూశాను అంటారు. అక్కడ చూశాను అనే అర్థానికి కంటితో చూడడం లాంటి భావం కాదు కదా. అక్కడ రెండు తెలుసుకున్నాను అనుభవించాను అని రెండు అర్థములు. అలాగే ఇక్కడ కంటి అనే మాటలో కూడాను తెలుసుకున్నాను అనుభవించాను లేదా అనుభవంతో తెలుసుకున్నాను కూడా చెప్పవచ్చు. అలా ఈయనకి శివతత్వం అనుభవానికి వచ్చింది. శాస్త్రముల యందు చెప్పబడ్డది అంతా కూడాను ఇతనికి అనుభవానికి వచ్చింది కనుక ఇదే శాస్త్రముల యందు చెప్పబడింది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇది కంటి అనేదానికి భావం. ఇదే కావలసిన దృష్టి, ఈశ్వరానుగ్రహం వల్ల లభించే జ్ఞాన దృష్టి. పర్వత లింగంబు ప్రాణేశుడని కంటి, పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయుని కంటి. పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయుని కంటి. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం పర్వతేశ్వరుని యొక్క హృదయ పద్మంలో ఉన్నట్ట. దీనికి సంబంధించినటువంటి పురాణ కథ తెలిస్తే గానీ మాటలు తెలియవు. నేను మహాత్ముల రచనల్లో శాస్త్రవాక్యములని దాగి ఉంటాయి, వాటిని విప్పడమే కదా దీనిలో ప్రయత్నం. పురాణ కథ ప్రకారంగా ఈ పర్వతేశ్వరుడు ఎవరు, ఆయన హృదయ పద్మంలో ఉండడం ఏమిటి అనేది తెలుసుకుంటే, పూర్వకాలంలో శిలాదుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు. ఆ శిలాదుడు మహాశివభక్తుడు. ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. ఈ కథ మనకి శివపురాణంలో ఇక్కడ కనబడుతున్నది, కానీ శ్రీశైలానికి సంబంధించిన స్కాంద పురాణంలో కూడా ఈ కథ కనబడుతున్నది. ఇది మనం శ్రీశైల స్థల పురాణం కింద కూడా స్వీకరించవచ్చు. ఈ శిలాదుడు ఘోరమైన తపస్సు చేశాడు పరమేశ్వరుని కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే, స్వామి నీ అంశతో కూడిన పుత్రుడు నాకు కావాలి అన్నారు. పైగా వాళ్ళు శివభక్తులు అవ్వాలి, అలాంటి వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే తాను తరించడమే కాకుండా తన తర్వాత సంతానం కూడా శివభక్తులు కావాలని కోరుకుంటారు. అందుకే శివేభక్తి 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 భవే భవే సదాభూయాత్ 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 సునిశ్చల అంటారు అగస్త్య మహర్షి. అంతేకాదు మద్వంశేష్ నా వంశమునందు కూడా తర్వాత తరాల వారు కూడా శివభక్తులు కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఒక్క శివభక్తుడు ఉంటేనే వాడితో పాటు వాళ్ళ తరాలు తరించిపోతాయట. అలాంటిది నాకు పుట్టబోయే వారందరూ కూడా శివభక్తులు కావాలని కోరుకోవడం కూడా ఉత్తమ సంస్కారం. అలా ఇక్కడ శిలాదుడు తపస్సుతో కోరుకోగానే పరమేశ్వరుడు తన అంశభూతంగా శిశువులు ఉదయిస్తారని వరమిచ్చాడు. ఆ వరం ఫలంగా ఇద్దరు పుత్రులు కలిగారు. మొదటివాడు నంది, నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు కూడా తండ్రి నుంచి శివదీక్షను స్వీకరించి ఘోరమైన తపస్సు చేశాడు, తీవ్రమైన తపస్సు చేశాడు. ఎందుకంటే శివాంశ లేకపోతే శివుని దగ్గర ఉండలేరు. అందుకే శివాంశతో పుట్టినటువంటి వాళ్ళ ఇద్దరు పుత్రులు. ఈ మొదటివాడు తన తపస్సుతో శివుని మెప్పించాడు. చాలా అద్భుతమైన తపస్సు చేశాడు అతను. ఆ తపస్సుకు ఫలితంగా పరమేశ్వరుడు అనుగ్రహించి అతనికి అనేకమిచ్చాట. ఒకటి వాహనత్వం, రెండవది సర్వజ్ఞత్వం, మూడవది శివాగమ ప్రవర్తకత్వం. ఎందుకంటే నందీశ్వరుడే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళలో ప్రధానంగా చెప్తారు. అందుకు నంది కేవలం శివునికి వాహకుడని కాకుండా శివజ్ఞాన వాహకుడు కూడా. వాహనం అక్కడున్న వస్తువుని ఇక్కడ తీసుకొస్తుంది. అలాగే శివజ్ఞానాన్ని మనకి అందించిన వాళ్ళల్లో నందీశ్వరుని ప్రధానంగా చెప్తారు. అందుకే నందీశ్వరుడు మన గురుస్థానంలో చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కథకు కూడా నందీశ్వరుడితో సంబంధం ఉన్నది. పైగా ఈ నందీశ్వరుడు సనత్కుమారునికి శివధర్మాలు బోధించాడని శివపురాణం చెప్తున్నది. నందీశ్వరుని ద్వారా శివజ్ఞానాన్ని పొంది ఆ సనత్కుమారుడు వ్యాసునికి ఉపదేశిస్తే ఆ వ్యాసుడు పురాణముల ద్వారా శివజ్ఞానాన్ని ఇచ్చాట. కనుకనే నందీశ్వరుడు శివజ్ఞానానికి గురువు. శివుడు ఈయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక నంది శివుడి నుంచి జ్ఞానాన్ని పొందాడు, నంది నుంచి క్రమంగా వచ్చింది. కనుకనే నందికి ఆచార్యస్థానం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆ విధంగా తన జ్ఞానమునిస్తూ ఆచార్యస్థానాన్ని సర్వజ్ఞత్వాన్ని ఇచ్చాదుల్ని అనుగ్రహించి తనకు అతి సన్నిహితుడిగా చేసుకుని ప్రమద గణాధిపత్యం కూడా ఇచ్చాట. అందుకు నందీశ్వరుడికి ఉభయ రూపములు చెప్తారు. గణాధిపుడుగాను ఆయనకి స్థానం ఉన్నది, వాహకత్వంలో వృషభ రూపంలోనూ స్థానం ఉన్నది. ఇది నందీశ్వరుడు సాధించుకున్నాడు. ఇక రెండో వాడున్నాడు, ఇతని పేరు పర్వతుడు. ఈయన కూడాను అటు తండ్రి నుంచి ఇటు అన్నగారి నుంచి స్ఫూర్తి పొంది తాను కూడా శివునికి సన్నిహితుడవ్వాలని చాలా తీవ్రమైన తపస్సు చేసేట. ఈ తపస్సుకు ఫలంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమే ఏం కావాలని ఆయన అన్నారు. అంటే ఎప్పుడు నువ్వు ఉండేటువంటి ఒక మహాపర్వతంలానే మారాలి, నా యొక్క శిరస్సుపై నువ్వు జ్యోతిర్లింగమై వెలసి ఉండాలి అని కోరుకున్నాడు. ఆ పర్వతమే శ్రీశైలం, శ్రీపర్వతం, ఆ మహాపర్వత శ్రేణి. దాని శిరస్సుపై మహా జ్యోతిర్లింగంగా స్వామి ఆవిర్భవించాడు. ఆ జ్యోతిర్లింగం నుంచి అనేక లింగములు వచ్చాయట. ఈ అనేక లింగములు ఆ శ్రీశైలంలో అనేక చోట్ల కలిసి ఉన్నాయి. అలా శ్రీశైలం మొత్తం శివమయమైపోయింది. కనుక ఇప్పుడు పర్వతంపై శివుడు అని కాకుండా పర్వతమే శివుడైపోయాట. అంటే పర్వతుడు ఏమైపోయాడు? శివమయుడైపోయాడు. అప్పుడు దేవతలు, ఋషులు మొదలైన వారందరూ వచ్చి పర్వతాన్ని స్తుతించారట. దేవతల చేత కూడా స్తుతింపబడేటువంటి దివ్యత్వాన్ని పొందాడు తను. అందుకు పర్వతేశ్వరుడు తన హృదయంలో స్వామిని ధ్యానించి తనపై స్థిరంగా పెట్టుకోగలిగాడు. కనుక పర్వతాన్ని మనం ఒక మహాభక్తుడి కింద భావిస్తే ఆయన యొక్క శిరస్సుపై ఉన్నాడంటే సహస్రార కమలాంతర్గతమైనటువంటి పరంజ్యోతి స్వరూపంగానే మనం భావించవచ్చు. అదే శ్రీశైల శిఖరం దృష్ట్వా అని అంటున్నాం. అందుకే ఇక్కడ పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయును కంటి, ఇక్కడ హృదయ పద్మ అనే మాట వచ్చింది కనుక అని శిరస్థానంలో ఉన్నాడు కదా, హృదయ పద్మ ఎలా అవుతుంది అని. ధ్యానం హృదయంలో చేస్తాం కానీ ఇక్కడ చిన్న విశేషం, హృదయం అనే మాటకి ఒకటి ఈ చోటు చెప్తారు, అదేవిధంగా మరొక రెండు స్థానములు కూడా హృదయానికి చెప్పబడ్డాయి. హృదయం అంటే రహస్య స్థానం అని అర్థం. ఒకటి అనాహత పద్మస్థానం, రెండవది ఆజ్ఞాచక్ర స్థానం, మూడవది సహస్రారం. ఈ మూడిటికి కూడా హృదయం అనే శబ్దము వాడబడుతున్నది యోగశాస్త్ర పరిభాషలో చెప్పాలి అంటే. కనుక మూడు స్థానములు లేదేనా పర్వాలేదు. హృదయ పద్మంలో ధ్యానించడం చేత సహస్రారంలో ఆయన దర్శించగలిగే స్థితి కూడా ఇతను పొందాడు అని భావించవచ్చు కూడా. ఈ విధంగా పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయును కంటి అనే మాట వెనక పురాణ కథ దాగి ఉందన్నమాట. అందుకు చిన్న మాటలో అది మనం తడిమితే ఒక అద్భుతమైన గ్రంథ విజ్ఞానం వస్తుంది. అలా ఉంటే మహాత్ముల రచనలు. దీని గురించి ఈ కథనంతటిని చెప్తూ నాచన సోమన్ అంటాడు, నాడు నీడనకెల్ల నాడు నేనాడు, పోడిగా భంగంబు పొందని ఎట్టి పొగడిత నెగడు శ్రీ నగసార్వభౌము అన్నాడు ఇక్కడ. పొగడిత, పొగడిత అంటే తెలుసు కదా, పొగడ్త. మనం ఇప్పుడు వాడే మాటలన్నీ ఆనాడు ఎలా పడుతున్నాయి చూడండి. పొగడిత అంటే పొగడ్త. పొగడ్త నెగడు శ్రీనగ సార్వభౌముడు అంటే అందరి చేత స్తుతింపబడుతున్నాడు. ఎవరు? శ్రీనగ సార్వభౌముడు. ఎప్పుడు? నాడు నేడు అనక ఎల్లనాడు ఏనాడు, పోడిగా భంగంబు పొందని ఎట్టి. ఆయన యొక్క దివ్యత్వం ఆ ఆది స్థితి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా భంగము చెందలేదు, చెందదు కూడా. అలాంటి శ్రీ సార్వభౌముని పొగడరే కృతమతుల్ పుణ్యైక రాశి అన్నారు. పుణ్యైక రాశి, సర్వపుణ్యముల యొక్క ఏకరాశి, సర్వపుణ్యములు ఒక చోట కుప్పవోసినట్లు ఉన్నటువంటి పర్వతం. దానిని కృతమతులు, కృతమతులు అంటే పుణ్యాత్ములు, ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటారు. ఒక్కొక్క గిరులయం దొక్కొక్క మహిమ ఎక్కునుగాక అనిందిత మహిమ. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క మహిమ ఉంటుంది కనుక అన్ని పర్వతముల్ని మనం స్మరించవచ్చు. కానీ ఈ పర్వతం విశేషం ఏంటంటే కలుగునే నరులకు కామ్యార్థ సిద్ధి. ఒకే పర్వతం నుంచి ఇన్ని వస్తాయా? ఈ పర్వతం నుంచి ఎన్ని వస్తున్నాయో చూడండి. కలుగునే నరులకు కామ్యార్థ సిద్ధి, కలుగునే భోగ మోక్ష సుఖాభివృద్ధి. ఇవన్నీ కూడా ఇటు కామ్యములు సిద్ధించడం, అటువైపు పరలోక భోగములు లభించడం, మూడవది మోక్షం. మూడు ఇవ్వగలిగే సమర్థత శ్రీనగానికి మాత్రమే ఉన్నది. అందుకే ఈ శ్రీనగము ఒక స్పర్శవేది, ఈ శ్రీనగము ఒక కల్పవృక్షము, ఈ శ్రీనగము ఒక కామధేనువు అనే మాట చెప్తున్నారు. కలుగుగాకిల శ్రీ నగస్పర్శవేది వలన శ్రీశైల భాస్వర సురతరువు వలన శ్రీపర్వత వర కామదుగము వలన అన్నారు. అంటే కామధేనువు, కల్పవృక్షము, స్పర్శవేది ఏ విధంగా అయితే అభీష్టాలు నెరవేర్చడం, దివ్యత్వాన్ని ఇవ్వడం చేస్తాయో ఆ విధంగా చేస్తున్నది. అందుకు ఈ దివ్యమైన పర్వతం యొక్క వైభవాన్ని చెప్తూ దీనికి మల్లికార్జున నామం ఎలా వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. మల్లికార్జున, దీనిలో ఒక భక్తుల యొక్క ఇతివృత్తం కూడా ఇమిడి ఉంది. అసలు భగవంతుడు ఒక క్షేత్రానికి వచ్చాడంటేనే భక్తుల వల్లండి. ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళి మనం దండం పెడుతున్నాం కానీ రప్పించుకున్నవాడు మాత్రం ఎవరు? పర్వతేశ్వరుడు. అందుకే భగవంతుడు దిగొస్తాడు భక్తుల కోసం. ఒక భక్తుడి కోసం దిగొస్తే మిగిలిన భక్తులందరికీ పనికొస్తుంది. భగీరథుడు వాళ్ళ తాతలు ధరించడం కోసం గంగ తెచ్చుకుంటే అదే గంగ తీసుకుని ప్రతివాడు వాళ్ళ తాతలు ధరించడం కోసం వాడుకుంటున్నాడు. అలాగనమాట ఇక్కడ. ఈ మాట భోజ మహారాజు వాడాడు ఇక్కడ. అదేవిధంగా ఆయన తెచ్చుకుని శివుడు మనందరికీ పనికొచ్చాడు. అందుకు దేవతలందరూ స్తుతిస్తున్నారు. అది భక్తుడి యొక్క గొప్పతనం. ఒక మహాభక్తుడు తాను తరించడమే కాకుండా అనేక మందిని తరింపజేస్తాడు. అందుకే భక్తుల్ని ముందు స్మరించాలి, తర్వాతే భగవంతుడు. మరి ఆయన మహిమంతా వెళ్ళవలగదని మనకు తెలిసింది. ఎంత చెప్పుకున్నామంటే చక్రపాండ్రం కూడా వెళ్ళగదా. కనుక భక్తుడికి నమస్కారం చేసుకోవాలి. మొత్తానికి మల్లికార్జునుడు ఈ పేరు గురించి అనేక రకములైన చర్చలు చేస్తూ ఉంటారు, కానీ పురాణం ఏం చెప్తోంది, ఆగమాల పరంగా ఉపాసన పరంగా ఏమి స్వీకరించాలి, ఈ రెండు రకాలైనటువంటి అర్థాలని ఇక్కడ చెప్పుకుందాం. పురాణ పరంగా చెప్తున్న విశేషం, స్కాందం ప్రకారంగా చంద్రగుప్తుడైన రాజు, ఇప్పుడు మన చక్రవర్తుల్లో మనం చరిత్రలో చెప్పుకునే చంద్రగుప్తుడు కాడు ఇతను. పురాణ కాలం నాటి చంద్రగుప్తుడు, ఏనాటి వాడో ఇతను, మొన్న మొన్నటి వాడు కాదు. ఇది అత్యంత ప్రాచీన కాలం నాటి కథ ఇది శ్రీనగం. ఇంకా చెప్పాలంటే ఇది కల్పాదిలో ఉన్నటువంటి కృతయుగంలో జరిగినటువంటి కథ, నిన్న మొన్నటి కథ కాదు ఇది, ఆనాటిది ఏనాడిదో. ఆ తర్వాత కాలాల్లో వచ్చినటువంటి చంద్రగుప్తుడు అనేటువంటి రాజు, అతడు ఈ భక్తుడు శివునికి, ఆయన వల్ల ఆయన కుమార్తెకు కూడా భక్తి వచ్చింది, ఆమె పేరు చంద్రవతి. ఈ చంద్రవతి చంద్రావతి అనేవాడికి కూడా ఉన్నది. ఈ మహాభక్తురాలు, మహాశివభక్తురాలు, ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో మొలకలాగొచ్చిన భక్తి పుత్రుల్లో పుత్రికల్లో వృక్షంలా పెరుగుతుంది, అది వారి సంస్కారం. కొందరిలో వాళ్ళ వృక్షాల్లో ఉంటే వీళ్ళ మొలకలు కూడా ఉండదు, వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం అద్భుతంగా ఫలించింది అది. చంద్రావతి మహాభక్తురాలు, ఆమె నిరంతరం శ్రీశైలం చేరి పరమేశ్వరుని పూజించేదిరా. ఆ పూజించేటప్పుడు మల్లికా కుసుమాలు చక్కగా మాల చేసి ఆయనకి ఆ మాలికలు అర్పించాలి. ఆయన ఆమె భక్తికి సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి తల్లి అని అడిగాడు. ఆవిడ ఏమడుగుతుందండి, నేను ఇలాగే నేను ఎప్పుడు పూజించుకుంటూ ఉండాలి, నేనిచ్చిన మల్లిక మాల నువ్వెప్పుడు నెత్తిన పెట్టుకోవాలంట. భక్తులు కోరుకునేది అది, ఇంకేముంటుంది, తాను చేసిన పూజ స్వామి స్వీకరించాలి అంతే, ఇంకేం కోరలేదు చూడండి. అని నేను ఎప్పుడు పూజించుకుని భాగ్యం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు పూజ వల్ల ఆనందం కాదు, పూజనే ఆనందంగా చేస్తారు వాళ్ళు, అలాంటి భక్తులు వాళ్ళు. అప్పుడు నువ్వు ఇచ్చిన మల్లికామాల చక్కగా పెట్టుకుంటాను అని స్వామి అప్పుడే తన రూపంలో ఆ మల్లెమాల పెట్టుకుని చూపించట. ఆ మల్లికామాల ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ నాచన సోమన. సల్లీల జాహ్నవి చంద్ర మధ్యమున గంగా తరంగిణి సంగతొత్తుంగ రంగత్తరంగ పరంపరోద్ధూత పృథుల కూలంకష ఫేన విభాతి గ్రథనీయమగు మల్లికాదామం ఇది. ఏమండి ఇంత సమాసం పెట్టాలి, జాను తిరుగులో రాస్తారని చెప్పి. మరి ఆ శిరస్సులో ఉన్నటువంటిది అంటే ఎంత ఉన్నతంగా ఉంది, అందుకు సమాసం కూడా అంత పడింది అనమాట. గంగా తరంగిణి సంగత ఉత్తుంగ రంగత్తరంగ పరంపర ఉద్ధూత పృథుల కూలంకష ఫేన విభాతి. అటువైపు గంగ ఉంది కదా శిరస్సుపై, మరొక వైపు చంద్రుడు ఉన్నాడు, ఈ చంద్రలేఖ ఆ గంగ, ఈ రెండిటి మధ్యలో మాలిక ఉందిట. ఆ మాలిక చూడగా చూడగా స్వామి యొక్క ఉన్నతమైన శిరస్సు మీద ఎలా కనబడుతుందంటే, ఆ గంగ తరంగాలుగా కదులుతూ ఉంటే ఆ తరంగాల నుంచి పైకి చిమ్మినటువంటి ఆ నీటి యొక్క నొరగలన్నీ కలిసి ఆ విధంగా ఉన్నాయా అన్నట్లుగా ఉందట మల్లెమాల. ఆ విధంగా మల్లిక ప్రకాశిస్తుంది, అందుకు గ్రథనీయమగు మల్లికాదామం ఇదియే. గ్రథనీయము అంటే కూర్చిన అల్లినటువంటి మల్లికాదామము. అప్పుడు అది తెల్లగా మెరిసిపోతుంది, ఆ పైన ఈయన తెల్లగా ఉన్నాడు. అందుకు తెల్లని మల్లెమాల పెట్టుకున్నాడు గనక అర్జున కాంతి చెల్వగుట శ్రీ మల్లికార్జునుండను నమమయ్య లోకముల. అర్జున కాంతితో మల్లిక ధరించి ప్రకాశించడం చేత ఆయనకు మల్లికార్జునుడి పేరు వచ్చినది అన్నారు ఇక్కడ. అర్జున అంటే తెలుపు అని అర్థం. ఇది నిజానికి పురాణములందు ఇంద్రుడికి అర్జునుడు అనే మాట ఉన్నది, ఇది ఒక వైదిక పరిభాష. తెల్లని వాడు అర్జునుడికి కూడా పేరు అందువల్ల వచ్చింది. అయితే మధ్య చెట్టుకు కూడా అర్జున అనే పేరున్నది, కానీ ఆ మధ్య చెట్టుకి ఇక్కడ దీనికి ఏమీ సంబంధం లేదు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే అర్జున అనే పదానికి తెలుపు అని అర్థం. దీనికి మనకు ప్రామాణికంగా అప్పయ దీక్షితుల వారు శివకర్ణామృతంలో శివుణ్ణి అర్జున వర్ణంతో ప్రకాశిస్తున్న వాడని వర్ణన కూడా ఉన్నది. ఇలాగా స్వామి తెల్లనివాడు గనక అర్జునుడు, తెల్లనివాడు ఎలాంటి అర్జునుడు, మల్లిక వంటి అర్జునుడు, అంటే మల్లెలా తెల్లగా ప్రకాశిస్తున్నాడు గనక మల్లికార్జునుడు. మరొక విశేషం ఏంటంటే శంకర భగవత్పాదులు వారైతే ఈ శ్రీశైలానికి వెళ్ళినప్పుడు సంధ్యా సమయంలో ఒక మధ్య చెట్టు చూశారట. ఆ మధ్య చెట్టుకు మల్లిక అల్లుకునుందిట, అది ఒక చిత్రం, మల్లె తీగ మధ్య చెట్టుకు అల్లుకునుందిట. ఆయనకు ఒక దివ్యమైన ఆనందం కలిగింది. శబ్దపరంగా చూస్తే అర్జున అంటే మధ్య చెట్టు, మల్లిక అల్లుకుంది కదా, ఇప్పుడు అదేమైంది, ఇదే మహాలింగం అన్నారు కూర్చున్నట్ట. ఏమిటయ్యా ఎలా చెప్తావు అంటే, చూడు ఇది సంధ్యా సమయం, సంధ్యా సమయంలో కొన్ని మల్లె జాతులు బాగా విచ్చుకుంటాయి, కనుక సంధ్యా సమయంలో బాగా విచ్చుకుని కనబడుతోంది ఈ మల్లికార్జునం. సంధ్యా సమయం అనగానే విచ్చుకుంటాడు ఆయన, నాట్యంలో. పైగా పువ్వుల్లోకెల్లా ఇది చాలా గొప్పది. సుమనస్సులు అంటే పువ్వులు, దేవతలు నిండర్ధలు. సుమనస్సుల్లో ఇది చాలా పూజ్యము, సేవ్యము. ఆయన దేవతల్లోకెల్లా చాలా పూజ్యుడు కనుక మల్లికార్జున లక్షణం సుమనస్సుల్లో పూజ్యం అని చెప్తున్నాడు. పైగా దీనికి సద్వాసనలున్నాయి. పరమాత్మ నిర్గుణుడైన భక్తులను అనుగ్రహించడం కోసం సద్గుణాలనే సద్వాసనలతో ఉంటాడు. అందుకే సుగంధ్యం పుష్టివర్ధనం అన్నారు ఆయన్ని. కనుక సద్వాసనలో ఉంటాడు. పైగా దీని చుట్టూ తుమ్మిదలు ముసురుతున్నాయి. ఆ మల్లికార్జున చుట్టూ భ్రమరాంబికు ముసురుతుంది అన్నాడు. అంతే, ఆవిడ భ్రమర కదా, భ్రమరతో శోభిల్లుతుంది. కనుక నాకు ఇక్కడే జ్యోతిర్లింగం కనబడిపోయింది అన్నాడు. సంధ్యారంభ విజృంభితం అది అనమాట. శృతి శిర స్థానాంతరాధిష్ఠితం, పువ్వుల్ని చెవులకి తలకి పెట్టుకుంటారు. ఈయన కూడా శృతి శిర స్థానాంతరాధిష్ఠిత. ఎంత శృతి శిర అంటే చెవి తల, శృతి శిర అంటే వేదముల శిరస్సు అంటే వేదాంతం. ఆ మల్లికార్జున వేదాంతంలో ఉంది, ఈ మల్లికార్జున శిరస్సుకి శృతికి ఉన్నది. అంత అద్భుతమైన కవిత్వం చూడండి. శృతి శిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితం. ఏదో ఒక్కసారి వాసన వచ్చాగడం కాదు, అసకృత్, మాటిమాటికి పరిమళములు వస్తున్నాయి. అలాగే స్వామి అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం. పైగా మళ్ళీ బాగా అక్కడ ఉన్నప్పుడు పాము చుట్టుకుందిట అర్జున వృక్షానికి, అయినా అంతే భోగీంద్రాభరణం. సమస్త సుమనస్సేవ్యం గుణావిష్కృతం, గుణముల చే దీన్ని ఆకర్షించచ్చు అన్నారు. గుణం అంటే దారం, దారంతో మల్లెలు మాల కట్టచ్చు అది. గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఇది ఒక ప్రత్యేకత. కనుక అర్జున అంటే తెల్లనిది అని చెప్పొచ్చు. కాదండి, వృక్షం అని అర్థం అంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మీరు పరిశీలిస్తే వృద్ధ మల్లికార్జునుడు అనే పేరుతో శివలింగం కనబడుతున్నది అక్కడ. అత్యంత ప్రాచీన చారిత్రక కాలంలోకి పరిశీలిస్తే దాన్నే జ్యోతిర్లింగంగా ఉపాసించిన వైనాలు ఉండవచ్చు అని చారిత్రకులు కొందరు చెప్తున్న మాట కూడా చెప్తున్నా. వృద్ధ మల్లికార్జునుడు, మనం వృద్ధ మల్లికార్జునుడు అంటున్నాం ఎందుకు అలాగన్నామో తెలియదు. ఆయన ఎప్పుడు వృద్ధుడే, నమో వృద్ధాయచ సమృద్ధనేచ, ఆయన వృద్ధుడు. అయితే ఎన్నో లింగములు ఉన్నాయి. ఇప్పుడు మనం పూజిస్తున్న జ్యోతిర్లింగం కాదని కాదు, కానీ దీన్ని జ్యోతిర్లింగంగా భావించవచ్చు. నిజానికి ఇప్పుడు కొంచెం హాయిగా వెళ్ళి చక్కగా చూడగలిగేది ప్రజల యొక్క ఎద్దడు లేకుండా వృద్ధ మల్లికార్జునుడు చూడొచ్చు. చిత్రం ఏంటంటే చారిత్రకంగా శాస్త్రీయంగా పరిశీలిస్తే అది శిలాజం. శిలాజం అనే మాట మీకు తెలుసు, ఏనాటివో ఆ లెక్క ప్రకారం అయితే లక్షల కోట్ల సంవత్సరాల క్రితం నాటివి కూడాను వృక్షములు క్రమంగా శిలలా మారిపోతాయట. ఇది మద్ది చెట్టు యొక్క శిలాజము అనే మాటను కూడా చారిత్రకు చెప్తున్న అంశం మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఏదో ఉంది ఇందులో. కనుకనే ఇది ఒక మద్ది చెట్టు యొక్క శిలాజములో పరమాత్మ జ్యోతిస్వరూపంగా ఆవిష్కరింపబడి ఉన్నాడని భావించినా తప్పేమీ లేదు. కనుక మల్లికార్జునం అనేది దానిలో పరమాత్మ అర్జునమునందు తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ గోచరించాడేమో. ఇది కేవలం ఊహాపరంగా అన్వయించి చెప్పుకుంటున్నాం, కానీ ఇదేమి పురాణములు ఎందు ఉన్న కథ కాదు. దీన్ని స్వీకరించినా దోషము లేదు అది ఇక్కడ చెప్పడం. కనుక శంకరుల యొక్క భావన మనకు ఆలంబనం ఇచ్చింది కనుక దాని నుంచి ఇంత కొంచెం ఒక ఆలోచన పంపించాం. ఎందుకంటే మన భావన కూడా కలిపితే కదా భగవంతుడికి పూజ. కనుక మల్లికార్జునం అన్నప్పుడు ఇక్కడ మధ్య జట్టుతో కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు అర్జున క్షేత్రములు కొన్ని భారతదేశంలో కనబడుతున్నాయి. మధ్యార్జునం అనే పేరుతో తమిళనాడులో క్షేత్రం ఉన్నది. కనుక అక్కడ మధ్యార్జునం ఎందుకున్నది అంటే పరమేశ్వరుడు ఎక్కడైనా అర్జున వర్ణంతో ఉన్నవాడు కనుక అక్కడ ఆ భావంతో వాళ్ళు ఆ తెల్లని శివుణ్ణి పూజించినట్టు ఇక్కడ మనం ఈ తెల్లని శివుణ్ణి పూజించినట్టు చెప్పుకోవచ్చు. ఆ తెలుపు దేనికి సంకేతం అంటే స్వామి యొక్క నిర్మలమైన నిర్వికారమైనటువంటి శాంత జ్ఞానతత్వానికే సంకేతం. కనుక మల్లికవలే అర్జున వర్ణముతో ఉన్నటువంటి వాడు అనే భావం ఇప్పుడు ఈ కథ పరంగా చూస్తే ఆయన ఒక భక్తురాలను అనుగ్రహించడం కోసం ఈ పేరుని స్వీకరించినట్లుగా మనకు పురాణం చెప్తున్నటువంటి గొప్ప విషయం. ఆమె మల్లికాదామం పెట్టుకుని తెల్లగా మెరిసిపోతున్నాడు. తెల్లని వాడికి గంగ తెలుపు, చంద్రుడు తెలుపు, దానికి తోడు ఈ తెలుపు. కానీ అంతా తెలుపు అంటే ఒక నలుపు ఉందిట, అది వెంటనే తర్వాతే చెప్తున్నాడు. అది అంత తెల్లవని వాడిని ధ్యానించగానే ఇదంతా దర్శిస్తూ చెప్తున్నది, దర్శనాన్ని తిరిగి ధ్యానిస్తూ చెప్తున్నది. కనుక అనుభవంలో అంత తెల్లని వాళ్ళు నలుపు కనబడింది. అందుకే తర్వాత మాట చూడండి, శ్రీకంఠు శృతి వచ శితికంఠు పొడగంటి లోకేశు నిజ భక్త లోకేశు పొడగంటి. శ్రీకంఠు శృతి వచ శితికంఠు పొడగంటి, ఈయన శ్రీకంఠుడు. శ్రీకంఠుడు అంటే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు. అంత తెలుపుల తప్పకడి నలుపు, అదొక శోభ. అందుకే శ్రీకంఠు శృతి వచ శితికంఠు. ఇందులో గొప్ప మాట, ఈయన శ్రీకంఠుడు అనే మాట వేదవాక్యముల్లో కనబడుతున్నది. వేదవాక్యముల్లో శ్రీకంఠుడు అనే మాటతో పాటు శితికంఠుడు అని కూడా కనబడుతున్నది. ఎక్కడ? నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. అందుకు శృతివచః అనడంలో ఆయనకు ఒక్కసారి వేదవాక్యముల యందు శితికంఠుడు అనే మాట స్ఫురించింది. దీనికి వ్యాఖ్య రాస్తూ రుద్రానికి భాష్యం రాసేవాళ్ళు నమో నీలగ్రీవాయచ శితికంఠాయచ అన్నప్పుడు ఏమన్నారంటే, ఆ నీలకంఠుడు తెల్లని కంఠం ఉన్నవాడు, శితికంఠుడు అంటే తెల్లని కంఠం ఉన్నవాడు, రెండు ఆయనే అన్నారు. అంటే ఆయన నీలకంఠం జగత్తును రక్షించడం కోసం నలుపెక్కింది కానీ కాకముందు శితికంఠుడే అన్నారు ఇక్కడ. అందుకు నీలగ్రీవాయచ శితికంఠాయచ అంటే నీలకంఠుడు అని అంటున్నారు కానీ మీకోసం నీలకంఠుడయ్యాడయ్యా, సహజంగా ఆయన తెల్లని వాడే అని వేదం చెప్పింది శితికంఠాయచ. దీన్ని బట్టి తెల్లని గొంతు నలుపెక్కించుకున్నాడు మన కోసం, అది ఆయన యొక్క దయ. అందుకు అర్జునుడిలో అంటే మల్లికార్జునుడిలో ఆ శ్రీకంఠాన్ని చూస్తూ అయినా ఆయన శితికంఠుడు కూడా అని ఒక మాటని స్మరించారు. ఇందులోనే ఎంత ఔచిత్యం, ఆ పదం తర్వాత ఈ పదం పెట్టడంలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని మనం చూడాలి. అది శ్రీకంఠు శృతి వచ శితికంఠు పొడగంటి. మొత్తానికి లోకేశ్వరుడైన ఆయన ఆ కొండ మీదకి రావడం భక్తుడి కోసం, ఈ మల్లికార్జున పేరు పెట్టుకున్న చంద్రవతిని అనుగ్రహించడం మళ్ళీ భక్తుల కోసం. కనుక ఆయన ఎంత లోకేశ్వరుడో అంత భక్తులకి ఈశ్వరుడు. అందుకే లోకేశు నిజభక్త లోకేశు పొడగంటి. లోకానికి ఈశ్వరుడు, నిజభక్త లోకమునకు, ఇక్కడ లోకం అంటే సమూహం, నిజ భక్త సమూహానికి కూడా ఈశ్వరుడు తను. అంటే లోకానికి ఈశ్వరుడు అయినప్పుడు మళ్ళీ భక్త సమూహాన్ని ప్రత్యేకించి ఈశ్వరుడు ఎందుకు చెప్పాలి? నమః కృష్ణవీత యథావతే సత్వనాంపతే నమః అని శృతిలో ఉన్నది. కృష్ణవీతాయ అంటే సర్వవ్యాపకుడు, మరి సర్వవ్యాపకుడు అన్నప్పుడు సర్వపాలకుడు కదా, మళ్ళీ సత్వనాంపతే నమః అని ఎందుకు అనాలి? సత్వనాంపతే నమః అంటే ఇక్కడ సత్పురుషులకి భక్తులకి పతి అతడు అని అర్థం. అయినప్పుడు అందరికీ పతని అంటూనే జగతాంపతయ నమః అని అంటూనే మళ్ళీ భక్తులకు పతని ఎందుకున్నారంటే, జగత్తునతడిని శాసిస్తూ ఉంటాడు ఎవరి కర్మ కొద్ది వాళ్ళని. ఇది ప్రతి వారిని వారి కర్మ కొద్ది వారిని నడిపించడమే ఈశ్వరుడి పని, కానీ భక్తుల విషయంలో మాత్రం వాళ్ళ కర్మలనేనా మారుస్తాడు అది అనమాట. అందుకు నిజభక్త లోకేశు ఆయన ఎవరి కర్మల్లో జోక్యం చేసుకుంటాడంటే భక్తుల కర్మల్లో జోక్యం చేసుకుంటాడట, లేకపోతే వాడి కర్మకు 16 ఏళ్ళు ఆయువే. లోకేశ్వరుడైతే ఆ ప్రకారం పూర్తి చేసేవాడు, కానీ నిజభక్త లోకేశుడు కనుక ఆ రాతని మార్చి అతన్ని కొన్ని కల్పాలు బ్రతికేలా చేయలేదు మార్కండేయుడిని, అది అనమాట నిజభక్త లోకేశ్ అంటే. అందుకు లోకేశు నిజభక్త లోకేశు పొడగంటి. అటువంటి స్వామి అజునజరు నమరు నవ్యయు నీసు పొడగంటి గజకృత్తిధరు దయాకరు జగద్గురు కంటి. అజునజరు నమరు నవ్యయు నీసు పొడగంటి. ఈ మొదటి వాక్యం ఆయన యొక్క తత్వాన్ని చెప్తుంది. అజుడు అంటే జన్మరహితుడు, అజరుడు జీర్ణరహితుడు, జర అంటే ముసలితనం, జీర్ణించుట కృషించుట. అమరు అజరు అంటే జీర్ణించుట లేనివాడు, ముసలితనము లేనివాడు. అమరు మరణము లేనివాడు, అంటే జన్మ జర మరణ మూడు లేనివాడు. పరతత్వం అంటే ఇదే కదండి, జన్మ అంటే పుట్టడం, జర అంటే పెరిగిపోవడం వల్ల వచ్చేది. జర అంటే తరిగిపోవడమే, కానీ పెరిగిపోవడమే కదా తరిగిపోవడం. కనుక ఆయనకి ఆ జన్మ లేదు, జర లేదు, మరణము లేదు, అంటే ఈశ్వరతత్వం అంటే అది. జీవుల తత్వం ఈ మూడు, ఈశ్వరతత్వం ఈ మూడు లేకపోవడం. అందుకే అజు నజరు అమరు అవ్యయు, అవ్యయుడు తరుగుదల లేనివాడు, పెరుగుదల తరుగుదల లేనటువంటి వాడు. అలాగే అవ్యయు అవ్యయుడు అన్నప్పుడు ఆ నిర్గుణ స్వరూపము తత్వత స్త్రీ పుంనపుంసకాది భేదము లేనిది, అందుకే అవ్యయ. అవ్యయ శబ్దానికి రెండు అర్థములు. అందుకే ఈశ్వరతత్వం అంటే ఏమిటి? అజ అజర అమర అవ్యయ ఈశ. అది ఆ తత్వాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. ఆ తత్వం నా కోసం గజకృత్తిధరు, గజ చర్మాంబరధరిగా కనిపిస్తుంది. మరి నిర్గుణుడు సగుణంగా కనబడడానికి కారణం ఏంటి? దయాకరు, దయాకరుడు, దయాకరుడై నాకు బుద్ధి తెప్పించాడు ఆయన, నా అజ్ఞానాన్ని పోగొట్టాడు. కనుక అసలైన గురువు ఈయనే, జగద్గురు కంటి, అది చూపిస్తున్నాడు ఆ వాటి యొక్క కొనసాగింపు. క్రతు వైరి పుర వైరి కామారి పొడగంటి పతిను మా పతి నాధిపతి లోకపతి కంటి. క్రతువైరి పురవైరి కామారి పొడగంటి. ఇక్కడ మళ్ళీ క్రతువైరి యజ్ఞములకు వైరి, ఏ యజ్ఞానికి? దక్ష యజ్ఞానికి. అందుకే యజ్ఞములకు వైరి కాదు, ఆయన యజ్ఞములకు ప్రభు అతడు, యజ్ఞ ఫలప్రదాత. ఇక్కడ క్రతువైరి అంటే దక్ష యజ్ఞానికి వైరి. పురవైరి త్రిపురాసుర సంహారకుడు, కామారి మన్మద సంహారకుడు. ఇది కూడా మనం తాత్వికంగా తీసుకోవాలి, ఎందుకంటే జగద్గురు అయ్యాడు కదా. జగద్గురు తర్వాత వాక్యం, గురువు అయిన వాడు ఈ మూడు పనులు చేయాలి. ఒకటి ముందు క్రతువైరం కలిగించాలి. క్రతుకు వైరం అంటే కర్మలంపటత్వాన్ని తొలగించాలి. కర్మలంపటత్వం తొలగిస్తే కానీ జ్ఞానం రాదు. అంటే కర్మలంపటత్వాన్ని తొలగించడంలో క్రతువైరి, ఎందుకంటే యజ్ఞములు అంటే కర్మలే కదా, కనుక క్రతువైరి. దాని తర్వాత పురవైరి, త్రిపురములు నేనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుట. తర్వాత కామారి, ఎన్నన్నా మనలో సంకల్పము కామము ఉన్నంతకాలం ఇబ్బందే కదా, కనుకనే కామనాశనం జరగాలి. ఎస్ సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా బహవో జ్ఞాన తపసాపూతా మద్భావమాగతా అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు కదా. కనుకనే కామ సంకల్పవర్జితమే జ్ఞానం యొక్క స్థితి కదా, కనుకనే ఆ కాముణ్ణి ఆయన నశింపజేశాడు. అందుకు క్రతువై ఇరి పురవై ఇరి కామారి పొడగంటి. శివుని యొక్క లీలలన్నీ కూడా తత్వబోధకములే, కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మనకి ఆలోచన ఉంటే అనిపిస్తుంది ముందు, తర్వాత కనిపిస్తుంది. కొంచెం ఆలోచన ఉండాలి, ఊరిన బండలా వింటే వేరే విషయం, కానీ ఆ లీలల్ని కొంచెం ఇది పెట్టి వింటే మాత్రం ప్రతిదానిలో ఏదో ఉందిరే బాబు ఉంటుంది. లేకపోతే గజాసుర సంహారం, త్రిపురాసుర సంహారం, అంధకాసుర సంహారం, మన్మత సంహారం, యముణ్ణి సంహరించడం, ఇవన్నీ కూడాను తత్వమే. పరతత్వం అనేటువంటిది కామాన్ని కాలాన్ని కూడా నశింపజేసేది. పుట్టుకి కారణం కామం, మరణానికి కారణం కాలం. పరమాత్మ ఈ రెండిటికి అతీతుడు. తనను ఆశ్రయించిన వారికి జనన మరణము లేని స్థితినిస్తాడు. అదే ఆయన కామ సంహార కాల సంహార లీల. అందు క్రతువై ఇరి పురవై ఇరి కామారి పొడగంటి. ఆ తర్వాత వరుసగా ఆయన పతిత్వాన్ని చెప్తున్నాడు. పతి అంటే తెలుసు కదా, ప్రభువు సర్వేశ్వరుడు. పతి శబ్దం పరమాత్మ గురించి వేదం చాలా చోట్ల వాడింది. పతిని మా పతి నాది పతి లోకపతి కంటి పతి సర్వపతి దేవ పతి ఈశుడని కంటి పతి భక్తులకు నాది పతి శంభుడని కంటి. ఇందులో కూడా ఊరికనే చెప్పడం కాదు, ఈయన సర్వ ప్రభువు అని చెప్పడం. పతి అంటే ప్రభువు, పాలించువాడు అని అర్థం. అన్ని బాధ్యతలు తీసుకుని పాలించేవాడిని పతి అంటారండి. బాగోగులన్నీ చూసుకుంటూ పాలించేవాడిని పతి అంటారు. ఈయన పతి, పతి అనడంలోనే ఈశ్వరుడు. ఎవరెవరికి పతి? ఉమాపతి, ఉమాదేవికి పతి, ఆదిపతి. మధ్యలో వచ్చిన పతిత్వం కాదు ఆయనకి. ఆయన పతిత్వం సహజం. కొందరికి పతిత్వం పోస్టిస్తే వస్తుంది, పరమాత్మగతి సహజం అంట. అందుకు మీకు పశుత్వం వచ్చింది, నాకు పతిత్వం సహజంగా ఉంది గనక మీ పశుత్వం తొలగిస్తానంట. అందుకు పతిత్వం సహజము అనే మాట మనకి శివపురాణంలో కనబడుతున్నది. అందుకు స్వామి పతి, ఉమాపతి, ఆదిపతి, లోకపతి. ఉమాపతి ఎందుకంటే పతి అయిన వాడు మొట్టమొదటి ఎవరికండి పతి? ఆవిడికి ఉమాపతి. ఎందుకంటే ఆయన ఎంత శాశ్వతమో ఆవిడంత శాశ్వతం. సృష్టి పుట్టకముందే ఉన్నారు వాళ్ళిద్దరు. ముందు పతి వచ్చాడు, తర్వాత ఉమా వచ్చింది, అంతే కదా. ఆయన యొక్క శక్తే వ్యక్తీకరింపబడినప్పుడు ఒక్కడే రెండు అయ్యాడు. సద్వేధా విభజ్య అని మనుస్మృతి మనకు చెప్తున్నది కదా. తనను తాను రెండు చేసుకున్నాడు. రెండు చేసుకున్నప్పుడు అర్ధనారీశ్వర భావం అయింది. తన నుంచి వచ్చిన ఉమకి తానే పతి అయ్యాడు. అందుకు ముందు పతి, తర్వాత ఉమాపతి, తర్వాత మొట్టమొదటి ఉన్నవాడు కనుక ఆదిపతి, తర్వాత వచ్చింది లోకం, అప్పుడు లోకపతి. అది అనమాట పద్ధతి. పతి నుమాపతి ఆదిపతి లోకపతి కంటి. ఈ పతి సర్వపతి. లోకాన్ని చేసి కొంత నువ్వు చూసుకో, కొంత నేను చూసుకుంటాను అనలేదు, సర్వపతి. అంతేకాదు ఈ సర్వాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత దేవతలకు అప్పచెప్పాడు. వాళ్ళకి మళ్ళీ పతిగా ఉన్నాడు. అందుకని వాళ్ళకి అప్పగించి తనమానం తన కైలాసంలో నిద్రపోలేదు. వాళ్ళ మీద మళ్ళీ నిఘా. కనుక దేవపతి. ఎంత చక్కటి మాట చూడండి, పతి నుమాపతి నాధిపతి లోకపతి కంటి పతి సర్వపతి దేవపతి ఈశుడని కంటి. ఈశ్వరుడికి ఇన్ని పతిత్వాలు చెప్పారు ఇక్కడ. ఇన్ని పతి అయిన వాడు పతి భక్తులకు నాధిపతి శంభుడని కంటి. ఈ పతి భక్తులకు ఆధిపతి, భక్తులకు మొట్టమొదటి ప్రభు ఇతరే. ఎందుకంటే జీవులుగా మనం ఉన్నప్పుడు అనేక మంది పతిత్వములు మనకు లోకంలో కనిపించవచ్చు, మనల్ని శాసించేవాళ్ళు, కానీ వాళ్ళ దృష్టిలో మొట్టమొదటి వాడు ఈయనే పతి. అలా అనుకుంటారు భక్తులు, నాకు పతి పరమేశ్వరుడే. అందుకే లోకంలో మనతో పాటు భక్తులు ఉండొచ్చు, కానీ మన గవర్నమెంట్ వేరు, భక్తుల గవర్నమెంట్ వేరు. భక్తులు ఎప్పుడో ఎలక్షన్ చేసేసుకున్నారు, వాళ్ళు ఐదేళ్ళకి ఒకసారి మాత్రం. వాళ్ళు ఎవరినయ్యా ఎలక్ట్ చేసుకున్నారంటే ఉన్నవాడిని ఎలక్ట్ చేసుకున్నారు. మనం లేని వాడిని తెచ్చి కూర్చోబెడతాం, వాళ్ళు ఉన్నవాడిని ఎలక్ట్ చేసుకున్నారు. ఉన్నవాడిని ఎలక్ట్ చేయడం అంటే ఉన్నవాడిని గుర్తించారు అన్నమాట. ఆయన పతిత్వాన్ని గుర్తించడం కూడా హాయిగా ఉంటాడు. అందుకు పశువు హ్యాపీగా ఉండేది ఎప్పుడంటే పతిని పట్టుకున్నప్పుడు.